ఈ మరీ అనుమానాలతో రోజు పట్టి పీడపోకూడదు. ధర్మ సందేహం పర్వాలేదు, అధర్మ సందేహం అనవసరం అనమాట. అగ్గిపెట్టితో దీపారాధన చేయకూడదు అన్నట్టేవాడు. అగ్గిపెట్టి గురించి పురాణాల్లో ఉంటుందో చెయ్యొద్దని, అగ్గిపెట్టినా దీపారాధనం నకుర్యాత్ అని ఉంటుందా? అసలు అగ్గిపెట్టి ఉందా? కాబట్టి ఈ పిచ్చి పిచ్చి అన్నీ కూడా లేనిపోయి మనం కల్పించుకుని అందరూ కూడా పడిపోతున్నాం. అందువల్ల కలియుగంలో ధర్మ సందేహాలు పోయి అధర్మ సందేహాలు పెరిగాయి. ఇలా అనుక్షణం సందేహంతో ఉంటారు చూసారా, సంశయాత్మ ఇలాంటి సందేహాలతో ఉన్నవాడు వినశ్యతి, నశ్యతి అంటే నశిస్తాడు, వినశ్యతి అంటే సర్వనాశనం అయిపోతాడ. కాబట్టి అశ్రద్ధ ఉండకూడదు, శ్రద్ధతో ఉండాలి. ఇలా శ్రద్ధతో ఉన్నవాడు వీళ్ళంతా సుఖంగా వెళ్ళిపోతారన్నమాట. వరుసగా లిస్ట్ ఇచ్చాడు ఇప్పుడు. శ్రద్ధదానుడు నిత్య సత్యవ్రతుండును భూసుర గురు పూజ్య పూజకుండు విను కామ సంరంభ విద్వేషముల చేసి ధర్మం బుదప్పని నిర్మలుండు అనసూయుడును హ్రీ సమన్వితుడును సుఖ మృతి పొందుదురు, సుఖమృతి పొందుదురు సీత వితత మోహ తామసం బులబరయక ద్రవిణ దానపరుడు జ్ఞాన ప్రదాత దీప ప్రదాతయును శరీరము దొరకుదురు ఒగిన పలికినట్ల చేయువాడొందు మేలైన చావు. నిత్యం సత్యం పలికేవాడు, నేను సత్యమే పలుకుతాను అసత్యం పలకను అని కఠినంగా నియమం పెట్టుకున్న పుణ్యాత్ములు ఉంటారు. వాళ్ళు ప్రాణం పోయినా అసత్యం ఆడరు. నిన్నటితో పూర్తయింది హరిశ్చంద్రోపాఖ్యానం. అందులో ఏముంది, హరిశ్చంద్రుడు అటు సూర్యుడు ఇటు పొడిచిన సత్యం తప్ప అసత్యం పలకనన్నాడు. ఆయన భార్య చావడానికి సిద్ధమయ్యింది, తాను చచ్చిపోయినా తన కొడుకు చచ్చిపోయినా అన్నీ పోయినా సత్యం 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 అన్నాడు. ఆయన రాముడు సత్యం కోసం ప్రాణం ఇచ్చాడు. అంబరీషుడు సత్యం కోసం తన శరీరాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. బలిచక్రవర్తి ఏమన్నాడు ఆయన, పొరపాటున అసత్యం అన్నాడు ఆయన. నేను నిరయంబైనా నిబంధమైనా ధరణి నిర్మూలనంబైనా దుర్మరణంబైన కులాంతమైన నిజముండ్రానిమ్ము కానిమ్ముకో హరి అయినన్ హరుడైన నేరజ భవుండు అభ్యాగతుండైన తిరుగన్నేరదు నాదు చిహ్వ వినుమా ధీవర్య వేయేటికి. బలిచక్రవర్తిని వాళ్ళ గురువుగారు ఎందుకు రానాయనా మూడు అడుగులు దానం ఇవ్వద్దంటే అప్పుడు ఆయన అన్నమాట ఏమిటో తెలుసా, నరకం వచ్చిన జైలు పాలైపోయిన నా భూమి నాశనమైన నాకు భయంకరమైన మరణం వచ్చిన కులం నశించిపోయిన వచ్చినవాడు విష్ణువైనా బ్రహ్మైనా లేక శివుడైనా అభ్యాగతుడిగా వస్తే ఇచ్చిన వాట తప్పను, ఏమైపోయినా పర్వాలా, పోతే పోతుంది రాజ్యం, పోతే పోతుంది శరీరం, పెళ్ళం పోవచ్చు, బిడ్డలు పోవచ్చు, బహుబంధనములు రావచ్చు, మరెన్నో నరకములు రావచ్చుగాక, మాట తప్పలేను మానధనుణ్ణి, మాట కోసమే నిలబడ్డానన్నాడు. ఇలాంటి వాడు నిత్య సత్యవ్రతులు. అటువంటి వాడు సుఖంగా శరీరం విడిచిపెడతారు, హాయిగా ఏసీ రూములో కూర్చున్నవాడు ప్రాణం వింటే ఎంత హాయిగా ఉంటుందో అలా ప్రాణం విడిచిపెడతాడట. అసలు ప్రాణం పోతున్నప్పుడు బాధ ఉండదట. సాధారణంగా ప్రాణం పోయే ముందు శరీరం అతి బాధ పొందుతుంది. ప్రాణం పోయే ముందు ఈ శరీరంలో సూదులు గుచ్చినట్టుగా ఉంటుందిట, గోళ్లల్లో లక్షల కొలది సూదులు గుచ్చినట్టుగా, ఒళ్ళంతా వేలాది తేళ్లు కుడుతూ ఉంటే ఎంత బాధ ఉంటుందో, పావులు కాటేస్తే ఎంత బాధ ఉంటుందో, ముళ్ళు ఒళ్ళంతా దిగిపోతూ ఉంటే ఎంత బాధ ఉంటుందో, అగ్నిలో భగభగ మండిపోతూ ఉంటే ఎంత బాధ ఉంటుందో, చచ్చే ముందు శరీరానికి అంత బాధ ఉంటుంది. ఆ ప్రాణం బయటికి పోవాలంటే అంత బాధ ఉంటుంది. ఒక కాలు మత్తు మంది ఒకటి నరికేస్తే ఏమవుతుంది, అలాంటి బాధలు అనుభవిస్తాడు వాడు. అందుకే దానికి మరణావస్థ అన్నారు. ప్రాణం పోయే ముందు వచ్చే బాధని వర్ణించడానికి అలవి కాదు, అది ప్రాణం పోతున్నప్పుడు ఆ కాసేపు అనుభవించేవాడికే తెలియాలి. అనుభవైక వైద్యం తప్ప వర్ణిస్తే తెలిసేది కాదు. అటువంటి బాధ లేకుండా సత్యం పలికేవాడు, ఇందాక చెప్పినట్టుగా శ్రద్ధతో ఇవన్నీ వినేటటువంటి పుణ్యాత్ములు, అన్నం దానం చేసేవాడు, జలదానం చేసేవాడు, కూర్చున్నాడు కూర్చున్నట్టే నవ్వుతూ వెళ్ళొస్తాను వెళ్ళిపోతాడు అనమాట. భూసుర బ్రాహ్మణుల్ని పూజించేవాడు, గురువుల్ని భక్తితో పూజించేవాళ్ళు. అందుకే ఉపన్యాసం వినే ముందు ఒక్కసారి వినయంగా నమస్కరిస్తారు పూర్వం, అదే కారణం. గురువులను ఎంత భక్తితో శ్రద్ధతో నీవు సేవిస్తావో అంత సుఖమరణం నీకు వస్తుంది, గురువులను ఎంత ధిక్కరిస్తే అంత దుఃఖమరణం వస్తుంది. అలాగే పూజ్య పూజకుడు, పూజ్యులు కొందరు ఉంటారు, గౌరవించతగిన వాళ్ళు వాళ్ళు. అటువంటి పెద్దలని, మహాత్ములను ఎప్పుడు గౌరవించాలి, అర్హతని బట్టి గౌరవించాలి. అలా గౌరవించిన వాడు సుఖంగా శరీరం విడిచిపెడతాడు. కోరికల వల్ల కానీ, ధనం మీద వ్యామోహం వల్ల కానీ, ఇంకేవో కొన్ని తన ప్రబలమైన కారణముల వల్ల కానీ, ఇతరుల మీద ద్వేషం వల్ల కానీ, ఎన్ని కారణములున్నా కొందరు ధర్మం తప్పరు. ఏవో కోరికలు ఉన్నప్పుడు ధర్మం తప్పుతారు కొందరు. కోరికల కోసం ధర్మం తప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకునే వాళ్ళు ఎంతమంది లేరు. అడ్డదారిలో పైకి రావాలని కోరేవారు ఎంతమంది లేరు. ఏదో కోపంతో అయినా ధర్మం తప్పుతారు కొంతమంది. హడావిడిలో ధర్మం తప్పుతారు కొందరు. హడావిడిలో అసలు ధర్మం తప్పకూడదు. హడావుడిగా ఉన్నాం కదానని దేవుడికి చేయవలసిన పూజలు ఆపేస్తామా? మనకేదో హడావుడిగా వెళ్ళిపోవాలి కదనండి, ఏ పంతులు గారు తొందర కానివ్వయి అనకూడదు. నీకు హడావుడు ఉంది, కానీ ఆయనకు హడావుడు కాదు, అది దేవుడికి ఆ హడావుడు చేయకూడదు. ఇలా హడావుడితో ధర్మం తప్పిన ఇటువంటివన్నీ మహాపాపాలు. ఈ పరిస్థితులలో కూడా ధర్మం తప్పని మహానుభావుడు నిర్మలుడు అని పిలువబడతాడు. అతడు హాయిగా శరీరం విడిచిపెడతాడు. అనసూయుడు, అసూయ లేనివాడు, వాడు కూడా సుఖంగా శరీరం విడిచిపెడతాడు. అసూయ ఎప్పుడు మంచిది కాదు. ఎంత మంచి చేసినా ఆ మంచిలో చెడ్డే వెతికితే దాన్ని అసూయ అంటారని చాలాసార్లు చెప్పాను. ఒక వ్యక్తి మంచి పని చేస్తున్నాడు, అయినా మనకి కసి కదా, ఆ చేశాడు అండి వాడు మొహం అన్నం. కష్టపడి అన్నదానం చేశారండి, ఆ అన్నదానం చేశారులేండి, వాళ్ళ ఇంట్లో అన్నం వండారండి, తినేవాళ్ళు లేక పాడైపోతుందని అన్నదానం చేశాడు అంటాడు ఒకడు. నీ ఇంట్లో పాడైపోతే మాత్రం పెట్టాలనుందా? నీ మనస్సు ఉంది కాబట్టి, బుద్ధి ఉంది కాబట్టి పెట్టావు. కాబట్టి సత్కార్యములు చేసేవాడిని ఆ సత్కార్యములలో కూడా తప్పులు వెతుకుతారే వాళ్ళు అసూయాపరులు. అసూయాపరులు నరకానికి పోతారు, అనసూయాపరులు హాయిగా శరీరం విడిచిపెడతారు. ఎవరైనా తనని పొగిడితే అంతా పరమేశ్వరుడిదండి అని సిగ్గుపడేవాడు కూడా సుఖంగా శరీరం విడిచిపెడతాట. వాళ్ళని హిరి సమన్వితులు అంటారు. హిరి అంటే సిగ్గు. సిగ్గు అంటే ఏమిటనమాట, నేను తెగ పొగిడేశాను ఇప్పుడు ఉదాహరణకి, మీరు చాలా మంచి వాళ్ళు, ఉత్తములు, సాధువులు అన్నాను, ఆయన ఇదంతా పరమేశ్వరుడిదండి అని కొంచెం సిగ్గుపడాలట, తల ఉంచుకోవాలట. మీరు చెప్పింది నిజమేనండోయ్, నేను అంత గొప్పవాడినండోయ్ అన్నాడా, మళ్ళీ వీడు ఎగిరిపోతాడు. అందుకని సిగ్గుపడాలి. మిమ్మల్ని ఎప్పుడైనా పొగిడినప్పుడు మాత్రం సిగ్గుపడండి. నాకు కూడా అప్పుడప్పుడు కొంతమంది మీరు ఎంతో అందంగా ఉన్నారని పొగుడుతారు, అప్పుడు కొంచెం సిగ్గుపడతాను నేను కూడా. పెళ్లి కొడుకులే కాకుండా పెళ్లి కూతుర్లో సిగ్గుపడాలి, అంతేగాని నిజం సమానుకోకూడదు. కాబట్టి అప్పుడప్పుడు కాస్త సిగ్గు ఉండాలి. పూర్వం సిగ్గుని ఒక వస్తూ ఉండేది కదా, ఆడవాళ్ళు కూడా పెళ్ళిళ్ళలో తల ఉంచుకునేవారు, అలా చూసి మొగుడిని ఇలా చూసి చూడకుండా చూసేవారు. నా చిన్నప్పుడు పెళ్లి చూపును చూశాను. అప్పట్లో ఆడవాళ్ళు లోపల ఎలా ఉన్నా అందరూ ఉండగా మాత్రం ఎన్నో దొంగ చూపులు చూసేవారు. నచ్చాడా అంటే అని సిగ్గుపడి వెళ్ళేవారు. నచ్చాడో తర్వాత ఏమైందో, నచ్చాడో చచ్చాడో దానసంగ చూద్దాం. కానీ పూర్వం సిగ్గుని ఉండేది, ఇప్పుడు ఆ సిగ్గంటే ఉండదు లేదు. శుభ్రంగా ఎదురు కాదు, ఓ 5-6 ఏళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటారు, తిరుగుతారు, అన్నీ అయిపోయాక ఆఖరిన పెళ్ళి అనేది ఒకటి ఉంటుంది. ఆ పెళ్ళి ఎంతకాలం ఉంటుందో తెలియదు. కాలప్రభావం ఇలా ఉంది కానీ చక్కగా అదో రకంగా ఉండేవారు. ఆ సిగ్గుతో ఉండేటటువంటి వాడు, ఆత్మస్థుతికి పొంగకుండా ఉండేటటువంటి వాడు సుఖమరణం పొందుతాడు. కొంతమంది తొందరపడి ఆవేశం తెచ్చుకొని ధర్మమునకు హాని చెయ్యరు. తొందరపాటుతోటి కోపం తెచ్చుకుని చెప్పుడు మాటలు విని ధర్మానికి హాని చేయకూడసమండి. ఎవడో వచ్చాడు, ఏమండోయ్ ఫలానా వాడు మోసం చేసేస్తున్నాడని చెప్పేస్తే వెనక ముందు ఆలోచించుకోవడ్డా, వాడు మోసం చేశాడా, వాడిని చంపేస్తాను అనకూడదట. ఒక వ్యక్తి నేరం చెప్పినప్పుడు నిజంగా అవతల వాడిలో తప్పు ఉందా లేదా అని తెలుసుకోవాలి. అందువల్ల వినదగుని ఎవ్వరూ చెప్పినా, ఎవరు చెప్పినా వినండి. వినినంతనే వేగపడక, విన్న వెంటనే తొందరపడకూడదు. వివరింపదగున్, అందులో ఉన్న సత్యం తెలుసుకోవాలి. కానీ కళ్ళ నిజమును ఎరిగిన మనుజుడెపో నీతిపరుడు, కానీ కళ్ళ కపటం ఎరిగిన మనుజుడెపో నీతిపరుడు మహిళ సుమతి. ఎప్పుడు కూడా మన కళ్ళారా చూడాలి, తెలుసుకోవాలి. అందులో మంచి చెడ్డ తెలుసుకుని తప్పుంటే శిక్షించాలి. తొందరపడి చెప్పుడు మాటలు విని అవతల వాడికి హాని చేస్తారే అటువంటి వాళ్ళు, ఈ తొందరపాటుతోటి నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఇబ్బంది పడతారు. అలా తొందరపాటుతో కానీ, ఆగ్రహంతో కానీ, క్షణికోద్రేకంతో కానీ తమోగుణం పొందనివాడు సుఖంగా విడిపోతాడట. ద్రవిణ దానపరుడు, ద్రవిణం అంటే ధనం, డబ్బుని వీలున్నప్పుడల్లా మంచి కార్యాలకి దానం చేయాలి. గోదానానికో, గో సంరక్షణకో, అన్నదానానికో, లేదా ఏదో మంచి కాశీలో పీఠం కడతానన్నప్పుడు, ఇలా ఏదో మంచి పనులకి మీకు తోచిన దానికి ఏదనిపిస్తే అది, దానికి యథాశక్తిగా మన ధనం దానం చెయ్యాలి. అటువంటి వాడు మేలైన చావు హాయిగా మరణం పొందుతాడు. జ్ఞానప్రదాత. మనం చదువుకున్న జ్ఞానాన్ని ఇతరులకి పంచిపెట్టాలి. ఈ పురాణాలు ఉపనిషత్తులు మీరు వినడం కాదు, విన్న తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇళ్లలో చెప్పిండి, ఓదరు పెట్టిపారండి, పర్లేదు, శుభ్రంగా 8:30 కల్లా వదిలేస్తున్నాం, వెళ్ళి ఇంటికి వెళ్ళగానే కాస్త భోజనం చేసి, ఏ 9 ఇంటికో ఇంట్లో ఉన్న అమ్మలక్కలు ఉంటారుగా, వాళ్ళు చేసే పనే ఉంటుంది పొద్దున సాయంకాలం దాకా. ఈ దరిద్రం సీరియల్సే కదా, ఆ సీరియల్స్ కట్టిపారేయండి, కట్టేసి ఈ 40 రోజులు కూర్చోండి, 2:30 నందరినీ పిలవండి, చక్కగా మీ వైద్యులు పెట్టండి, పెట్టి ఈ పురాణం వినిపించండి, అప్పుడు మీరు జ్ఞానమును ఇతరులకు దానం చేసిన వాళ్ళు అవుతారు. అంటే ఇప్పుడు మీకు ఎంత కష్టమో తెలుసు, ఇందులో ఈ 2 గంటలు మీరు వినాలి శ్రద్ధగా, విని జాగ్రత్తగా బుర్రలో పెట్టుకోవాలి, ఆ కాసేపు ఇలా ఇలా తిరిగేసి మధ్య మధ్యలో ఆమెను ఆవలించి కుర్చీలో వెనక్కి దారబడి నిద్రపోతే, ఆ తర్వాత మధ్యలో ఏదో హఠాత్తు ఎవడో చప్పట్లు కొట్టినప్పుడు లిక్విడ్ ఏం జరిగింది అంటే అప్పుడు ఇంటికి వెళ్ళాక ఏం జరిగిందో చెప్పలేరు. కాబట్టి ఈ 2 గంటలు శ్రద్ధగా వింటారు, జ్ఞానం మీకు వచ్చింది, వచ్చిన జ్ఞానం ఇంటికి తీసుకెళ్ళండి, పంచిపెట్టండి, పగలో రాత్రో ఏదో టైంలో ఎప్పుడు వీలుంటే అప్పుడు పంచిపెట్టండి. ఆ పంచిపెట్టేటప్పుడు అవసరమైతే అవతలవాడికి కాస్తంత ప్రసాదం లంచం పెట్టండి, అప్పుడు ఆ ప్రసాదం కోసమైనా పిల్లలు వస్తారు. అంచేది ఇవ్వండి శుభ్రంగా, ఏం పర్వాలేదు, పెట్టి ఈ జ్ఞానమును దానం చేస్తే ఈ జ్ఞానప్రదాతలు కూడా సుఖమైన మరణం పొందుతారు. దీపప్రదాతయులు దీపదానం చాలా గొప్పదండోయ్. శివాలయములు ముఖ్యంగా దీపం వెలిగించినవాడు, కార్తీక మాసంలో శివకేశవుల ఆలయాల్లో దీపం వెలిగించినవాడు, దీపాన్ని ఓ మంచి పురోహితుడికి దానం చేసినవాడు, వాళ్ళు ఎంత హాయిగా శరీరం విడిచిపెడతారో. దీపదానం యొక్క మహిమని కాశీఖండంలో ఎంత చెప్పారు, కుబేరుడు అయ్యాడంటే గుణనిధి అనే ఒక దౌర్భాగ్యుడు కేవలం శివాలయంలో దీపం వెలిగించటం వల్లే. అందుకే దీపాలు వెలిగించాలి, అసంఖ్యాకంగా వెలిగించాలి, ఆవులేతితో వెలిగించిన దీపం ప్రమిదలు దానం చేయాలి, ఉట్టినే కాదు దక్షిణతో దానం చేయాలి. ఇలా దానం చేసే పుణ్యాత్ములు ఉన్నారే వాళ్ళని ప్రదాతలు అంటారు. ఉత్తినే దీపం వెలిగించి ఇచ్చేస్తే అది దీపదానం, అది ఎక్కువ ఫలితం రాదు. దక్షిణతో ఇస్తే, వినయముతో ఇస్తే అది ప్రదానం. అందుకే దీప ప్రదాత అన్నారు కానీ దీపదాత అల్ల, ఎందుకంటే దక్షిణ లేని దానం పనికిరాదు. నువ్వు ఎంత ఇచ్చినా, ఎంత బంగారం కొంత దానం చేసినా దాని మీద ఎంతో కొంత దక్షిణ పెట్టు, కనీసం 1 రూపాయి అయినా పెట్టు. అంటే ఇప్పుడు రూపాయి విలువ లేదనుకోండి, అందువల్ల ఎంతో కొంత దాని మీద పెట్టి ఇవ్వాలి. దక్షిణతో ఇచ్చే ఆ దానము ప్రదానమని పిలువబడుతుంది. దీపమున అలా దానం చేసే పుణ్యాత్ముడు శరీరం విడిచిపెట్టాక హాయిగా ఉంటాడు, సుఖంగా శరీరం విడిచిపెడతాడు, ఉత్తమ గతులు కడతాడు. ఇంకా ఒగిన పలికినట్లు చేయువాడు అంటే మాటిచ్చి నిలబెట్టుకునేవాడు, నేను చేస్తానన్నాడా చేయవలసిందే, ఒక్కసారి మాటిచ్చారు చేయవలసిందే, ఏమండో రేపు 2 మామిడి పళ్ళు తేనా అంటే వేళాకోవడానికైనా మామిడి పళ్ళు ఇవ్వాల్సింది, రేపు పొద్దున ఆవుకి పాలుకి ఏదో కొండ పట్టుకొస్తానండి, ఆవు పాలు పెతకడానికన్నాడా కొండ పట్టుకురావలసిందే, నువ్వు వేళాకోవడానికైనా చెయ్యాలి. మీకు రహస్యం చెప్పనా ఇక్కడ, గొప్పవాడు రహస్యం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడతారో ఈ మధ్యకాలంలోనే మన కళ్ళ ముందు పుట్టి వెళ్ళిపోయిన ఒక ఆయన చెప్పాడు, పిపి శ్రీనివాస్ గారు అంత గొప్ప మంచి పాటగాడు ఆయన. ప్రతివాది భయంకర, పి అంటే ప్రతివాది, బి అంటే భయంకర, ఇంటి పేరు ప్రతివాది భయంకర అని అర్థం. వైష్ణవుల వంశం వారిది, అంత నిష్ఠాగరిష్ఠులు చాలా అరుదుగా ఉంటారు, మీకు తెలుసో లేదో కానీ నా అవధానంలో చాలాసార్లు పృచ్ఛకుడిగా పాల్గొన్నాడు ఆయన. గవర్నర్గా రోసీ గారు పనిచేస్తున్న కాలంలో కూడా నా చేత చెన్నైలో ఒక అవధానం చేయించారు, టీటీడీ కళ్యాణ మండపంలో, ఆయన పేరు కృష్ణారావు గారు. అప్పుడు కూడా ఆయన పృచ్ఛకుడిగా వచ్చాడు. నాకు ఆశ్చర్యం ఏంటంటే అప్పుడు దాదాపు 2013 అనుకుంటున్నాను నేను, లేక 12 కానీ ఆ సంవత్సరంలో నేను అవధానం చేశాను, రాజభవన్లో చేయించారు. అప్పుడు రోసీ గారు చీఫ్ గెస్ట్, ఆయన గవర్నర్ అక్కడ. ఈ చాలా పెద్దవాడు ఒకవిడ సినిమా హీరోయిన్ కాంచన, చాలా పెద్దవాడు, చాలా గొప్ప ఆవిడ. ఆవిడ ఆవిడ తన మొత్తం స్థలం టీటీడీ కళ్యాణ మండపానికి దానం ఇచ్చేసి సుఖంగా బతుకుతున్న పుణ్యాత్మలు, డబ్బు మీద ఆశ లేకుండా మొత్తం టీటీడీకి రాసి ఇచ్చేసింది ఆవిడ. ఆవిడ ఒక పృచ్ఛకురాలు, పిబి శ్రీనివాస్ గారు ఒక పృచ్ఛకుడు, ఎంత హేమహేమలు. వంకాయలని ఇంకొక సినిమా యాక్టర్ ఉండేవాడు ఆయన, నాకు పెద్దగా సినిమాలు తిరుగుని ఆయన కూడా మంచి యాక్టరు, నాకు ఒకే ఒక సినిమా చూపించారైంది, అదేదో కలియుగ భారతం అనే సినిమాలో వేశాను నేను, అదే మొత్తం మీద ఆయన. ఇలా ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారి చెల్లెల్లో ఒక చెల్లెలు ఉంది, ఈ శైలజ గారు కాకుండా ఇంకొక ఆవిడ, ఆవిడ వీళ్ళంతా పృచ్ఛకులండి. సరే ఎందుకు చెప్తున్నానంటే నేను అప్పుడు పిబి శ్రీనివాస్ గారు నాకు ఒక అంత అవధానం అయిపోయాక నా మీద పద్యం సన్మాన పత్రం రాశారు మా ఇంట్లో ఉంటుంది. ఆయన ఒక గొప్ప విషయం చెప్పాడు, ఆయన మంచి ఉచ్చస్థితిలో పాటలు పాడుతున్న రోజుల్లో, అప్పటికింకా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనే ఆయన సినిమా ఫీల్డ్లోకి రాని రోజుల్లో, ఆయనకి బాగా పాటలు వస్తున్న రోజుల్లో, ఒకరోజున ఎస్ రాజేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం, రాజేశ్వరరావు గారు మ్యూజిక్ డైరెక్టర్, ఎస్ రాజేశ్వరరావు అంటే అత్యంత నిష్ట. సంగీతం అంటే ఆయనకి అంత వెర్రి. చాలా గొప్పవాడు ఆయన. మల్లీశ్వరి లాంటి సినిమాలు అవన్నీ ఒక పక్కన పెడితే నాకు చాలా ఇష్టమైన ఒక సినిమా ఉంది, ఆ పుణ్యాత్ముడు మ్యూజిక్ వాయించింది, అదే భక్త జయదేవ. జయదేవుని అష్టపదులకి ప్రాణం పోసేశాడు కదండి ఆయన సంగీతంతో. ఆయన సంగీతం ఘంటసాల పాట. ఇంతకీ ఎస్ రాజేశ్వరరావు గారు ఓ పాటకి ప్రాక్టీస్ చేయించారట. ఆ రోజుల్లో పాట పాడే ముందు చాలా ప్రాక్టీస్ ఉండేది. రాజేశ్వరరావు గారు మ్యూజిక్ కంపోజ్ చేయటం, పివి శ్రీనివాస్ ప్రాక్టీస్ చేయటం, ఇదంతా అయ్యాక మర్నాడు రికార్డు చేయాలి. కాసేపు అయ్యాక ఏదైనా ఒక విదేశపు సినిమా చూద్దామండి, కొత్త మ్యూజిక్ ఏమన్నా ఉందేమో అందులో దాంట్లో దీంట్లోకి ఇంప్లిమెంట్ చేద్దామన్నట్టు ఎస్ రాజేశ్వరరావు గారు సరే అనుకున్నారట. అప్పుడు మద్రాసులో ఒక సినిమా హాల్లో ఒక ఇంగ్లీష్ సినిమా ఆడుతోంది. ఈ ఇంగ్లీష్ సినిమాకి ఇద్దరు వెళ్ళాలనుకున్నారు. ఫస్ట్ షోకి వెడదాం అని పీవీ శ్రీనివాస్ గారు, నేను టిక్కెట్లు తీస్తాను, ఆ సినిమా హాల్కి రండి అన్నాడు ఆయన. పీవీ శ్రీనివాస్ గారు టిక్కెట్లు తీసి మీరు రండి అని చెబితే వచ్చేస్తామండి, అటు సూర్యుడు ఇటు పొడిచిన సినిమాకి నేను వస్తాను, ఆటో చేసుకుని సినిమాకి వస్తాను అన్నట్టు ఆయన. ఈయన వెళ్ళిపోయి టిక్కెట్లు తీశాడు, ఈయన సినిమా హాల్లో కూర్చున్నాడు. ఆయన ఎప్పటికీ రాడు. సినిమా చూడడం బయటికి రావడం, ఆయన వస్తారేమోనని ఎప్పటికీ రావట్లేదు. ఆయన ఇంటర్వెల్ టైంకి వచ్చేటండి పరుగు పరుగున, ఆటో దిగి పరుగు పరుగు లోపలికి వచ్చాడు. ఆయన ఇంటర్వెల్ దాకా లేట్ చేశారేంటంటే ఏం చెప్పనండి, ఆటో దొరక్క లేట్ అయిపోయాడు అన్నట్ట. ఆటో దొరకకపోతే ట్యాక్సీ లేదన్నట్ట. అదేనండి ఇప్పుడు చెప్పేది, నేను మీతో ఏమన్నాను ఆటోలో సినిమాకి వస్తానన్నాను. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఓ ట్యాక్సీ పట్టుకుని ఆటో ఎక్కడ దొరుకుతుందో ఈ గంట వెతికట్ట. ఇది జరిగింది. ఆటోలో వస్తానని ఇచ్చిన మాట తప్పకూడదు కనుక ట్యాక్సీలో ఆటో కోసం వెతికి అపోటు ఎందుకు ఆటోలు దొరకలా, ట్యాక్సీలో వెతికి 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 ఆటో పట్టుకుని ఇక్కడికి వచ్చేది లేట్ అయిందంటే ఏమంటే పోనీ ఆ ట్యాక్సీలో ఆటో కోసం వెతికే బదులు వచ్చేయచ్చు కదండి అంటే పొరపాటు అండి. అందులో మీలాంటి శ్రీ వైష్ణవులకు మాట ఇచ్చాను పైగా, ఇచ్చిన మాట తప్పకూడదు. అటు సూర్యుడు ఇటు పడిచిన మాట తప్పను నేను, అందుకే ఆటోలోనే వచ్చాను, అందుకే ఆ మాట అనకూడదు, పొరపాటున లేచాను అన్నట్టు. నాకు చాలా చిత్రం అనిపించింది ఆయన ఖర్చు అవుతూ ఉంటే. చాలా బాగా చెప్పాడు ఆయన. రాజేశ్వరరావు గారు ఇచ్చిన పాట మీద నిలబడ్డానికి అలా ఉండేవాడైనా, ఈ పూట 5:20 పాట రికార్డింగ్ అంటే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ 5 ఉండాల్సిందే కానీ 5:20 దాటి వచ్చింది లేదట ఆయన జీవితంలో. మనకేం తెలుస్తే ఇలాంటివి, అలాంటి వాళ్ళు చెప్పారు కాబట్టి. పీపీ శ్రీనివాస్ గారు చెప్పారు, ఇది మీకు వీలుంటే పుస్తకంలో కూడా ఉంది చూడండి. అంటే ఈ యుగంలో కూడా ఆటోలో వస్తానంటే ఆటో కోసం ఎంత వెంపర్లాడేవాళ్ళు ఉన్నారా అని మనకు అమాయకత్వం కింద అనిపిస్తుంది. అమాయకులు కాదు వాళ్ళు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే పుణ్యాత్ములు. అలాంటి ఉత్తములు కొంతమంది నేను చూశానన్నమాట. వాళ్ళు మన అదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో వెళ్ళిపోయిన వాళ్ళే కదా వాళ్ళు కూడా. చాలా చిత్రంగా ఉంటుందన్నమాట అది. మా నాన్నగారు ఓ కొత్త పంచి ఇచ్చాను ఆయనకి పట్టుకెళ్ళి, ఈ కట్టుకున్న పంచి రేపు ఇస్తాను అని ఒకళ్ళకి ఎవరికి మాట ఇచ్చారు. ఆ రోజు మంగళవారం, మంగళవారం కొత్త పంచి కట్టుకోకూడదని కొందరికి సెంటిమెంటు, కానీ రేపు పొద్దున దానం ఇవ్వాలి, అది కూడా కట్టుకున్న పంచి అన్నాడు కదా. అందుకని ఆయన ఆ మంగళవారం నాడు రాత్రి అంతా నిద్రపోకుండా తెల్లవారుజామున లేచి ఆ పంచి ఒకసారి కట్టుకుని అది తీసి దానం ఇచ్చారు. ఎందుకని కట్టుకోకుండా ఇచ్చేయచ్చు కదా అంటే కట్టుకున్న వస్త్రం ఇస్తానన్నారు కదా అందుకని కట్టుకోవాల్సిందే. చిన్న మాట దగ్గర కూడా పొల్లు పోకూడదు అన్నమాట వాళ్ళకి ఆ కాలంలో నియమాలు. చూడ్డానికి చిన్నదనిపిస్తుందిట, కానీ సత్యం దగ్గర ఇవాళ చిన్నదని తప్పడం మొదలెడితే అవి క్రమక్రమంగా అసత్యం ఆడడానికి అలవాటు పడిపోతాయి. అందుకే చిన్న చిన్న వాటికి అసలు ఆడకూడదు, ఒకసారి మాట అంటే నిలబెట్టుకోవాలి. ఒక్కొక్కళ్ళు ఉంటారు అన్నం తిన్నావా అంటే, మా ఇంటి పక్కనే ఉంది ఒక ఆవిడ, మాకు బాగానే సేవ చేస్తుంది, బాగా షేవ్, నా కోసమే వచ్చి చేరారు అక్కడ. ఏం లాభం, అన్నం తిని వచ్చింది ఆవిడ నేను కావాలని. ఏమండి ఏమన్నా అన్నం తిన్నారంటే, నేను తినలేదండి. అయ్య రామచంద్ర, తిని మూతి కొడుకు వచ్చి అన్నం తినలేదని అబద్ధం అంటే ఏమిటి, దానివల్ల ఏమిటి ఉపయోగం చెప్పండి. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటాను అందిట పక్క వాళ్ళు ఎవరితోటో తినేసింది అనుకోండి, రేపు పొద్దున వాడు వేళకోవడం ఆడతారేమో అని తినలేదని అబద్ధం ఆడితే, ఇతరులు వేళ్ళకోవడం ఆడడం వల్ల నీకు వచ్చే నష్టం కంటే ఏకాదశి ఉపవాసం ఉన్నానని అసత్యం ఆడడం వల్ల వచ్చే నరకం ఉంది కదా, ఎందుకు దీనివల్ల ఉపయోగం. అన్ని అబద్ధాలే. సెల్ ఫోన్ మాట్లాడావు, అదే నేను ఎవరితో మాట్లాడలేదు, ఏదో ఎదురుగున్న వాడదు, జేబులో 10 రూపాయలు ఉన్నాయా లేవు, ఇలా అన్నిటికీ అసత్యాలు ఆడడం అలవాటు చేసుకుంటున్నారే వీళ్ళు. ఒకటిక్కడ దుర్మరణం పాలవుతారు, నరకానికి పోతారు. అందువల్ల ఎప్పుడూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవలసింది. అటు సూర్యుడు పొడిచినా ఒకసారి మాట అంటే మాట మీద నిలబడండి, లేదా ఆ మాట మీద నిలబడే ముందే ఒకటి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాడు. మనం ఒకవేళ నిలబడలేమనుకున్నప్పుడు ఏమో చూద్దాంలేండి అని, నా వల్ల కాదని మాట ఇచ్చావా తప్పకూడదు. ఈ విధంగా పలికినట్లు చేసేవాడు కూడా సుఖంగా మరణిస్తాడు. ఇంకా చెబుతున్నా, బంగారం వెండి ఇటువంటివి కురుక్షేత్రం వంటి పుణ్యక్షేత్రాల్లోనూ అమావాస్య వంటి పర్వదినాల్లోనూ దానం చేసిన పుణ్యాత్ములు సుఖమరణం పొందుతారు. నిత్యం తల్లిదండ్రులకు భక్తి శ్రద్ధలతో నమస్కరించి తల్లి తండ్రి ప్రత్యక్ష దైవాలని భావించేవాడు ఎప్పుడు సుఖమరణమే పొందుతాడు. అది ఇక్కడ బాగా చెప్పారు. తల్లిదండ్రులు, ఆపై గురువు. గురువు ఎప్పుడూ కూడా ఎత్తులో ఉండాలి, శిష్యులు కొంచెం తక్కువలో ఉండాలి. గురువు కంటే తక్కువ స్థాయిలో కూర్చుని గురువుని భక్తితో గౌరవించే వాళ్ళు ఎప్పుడు సుఖమైన మరణమే పొందుతారు. నిత్యం నోటితోటి హరి, గోవింద, కేశవ, శివ, పరమేశ్వర ఇలా శివకేశవుల నామములు మార్చి మార్చి ఉచ్చరించేవాడు, వేళాకోళములకైనా శివకేశవ నామములు ఉచ్చరించేవాడు కూడా సుఖమరణం పొందుతారు. సాధ్యమైనంత వరకు ఆలయ ప్రాంగణములో ఉన్నంతసేపు పరస్త్రీలని కానీ పరపురుషుల్ని కానీ కామదృష్టితో చూడకుండా వాళ్ళని తల్లిదండ్రుల్లాగానో అక్క చెల్లెళ్ళలాగానో దేవతల్లాగానో చూసేవాడు సుఖంగా మరణిస్తారు. గుళ్ళోకెళ్ళా కూడా దుర్బుద్ధి ఉంటుందంటే ఉంటుందంటున్నారు. కొంతమంది గుళ్ళోకెళ్ళి అలాగే పెడతారట. వాళ్ళు దీపారాధన చేస్తూ ఉంటే తొంగి చూడాలు, అసభ్యంగా ప్రవర్తించడాలు. అరే గుళ్ళోకి కూడా ప్రేమల కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు తెలుసా, ప్రేమ పక్షులు కూడా గుళ్ళోకి వచ్చి కూర్చుంటున్నారు అప్పుడప్పుడు, ఇక్కడ కూర్చోవడం కబుర్లు చెప్పుకోవడం. నిజానికి గుళ్ళోకి వస్తున్నది భక్తితో అనుకుంటాం మనం, అబ్బే భక్తి కాదు రక్తితో వస్తారు వీళ్ళు. ఆ రక్తి విడిచిపెట్టి భగవంతుని మీదే అనురక్తి ఉండాలి. ఇక్కడ ఉన్నంతసేపు అపదృష్టి ఉండకూడదట. అలా అపదృష్టి లేకుండా ఉండే పుణ్యాత్ములు కూడా సుఖముగా శరీరమును విడిచిపెడతారు. కలియుగంలో గొప్ప ఉత్తమ ధర్మం చెప్పారు. ఎప్పుడు ఉత్తమ ధర్మం కలియుగంలో, మరింత ఉత్తమ ధర్మం పురాణ శ్రవణం. కృతాదౌ బహవో ధర్మా కలవు ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాధన్యో విద్యతే నాపరోణృణాం. కృతయుగంలో మానవులు తరించడానికి చాలా ధర్మములు చెప్పారు. యజ్ఞాలు చేయమన్నారు, దానములు చేయమన్నారు, ధర్మములు చేయమన్నారు, ఇంకా అనేక పుణ్యకార్యాలు చెప్పారు. కానీ కలియుగంలో అన్ని పుణ్యకార్యములు చేయలేము. అందుకే కలవు కలియందు ధర్మస్తు కేవలం అంటే ఒకే ఒక్క ధర్మం ఉన్నది, అదేమిటి? పురాణ శ్రవణం. పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపురో నృణాం. నృణాం అంటే నరులకు పురాణ శ్రవణాత్ పురాణం అనేది వినడము కంటే అపరహ ధర్మ మరొక ధర్మము న విద్యతే లేదు. అనగా కలియుగములో కేవలం పురాణం వినడమే గొప్ప ధర్మం. శ్రద్ధతో నిత్యం పురాణం వినేవాడు, ఎంతో కొంత విన్న పురాణములు గుర్తుకు తెచ్చుకునేవాడు సుఖముగా మృతి చెందుతాడు. అందుకనే వీలున్నంత వరకు పురాణాలు జరుగుతున్నాయి. అదే కాకుండా చెప్పాక ఇక్కడ నిత్య పురాణాలు జరుగుతున్నాయి. అవి మనం విన్నామా వినలేకపోయామా, జరిగితే చాలు కనీసం అది కూడా పుణ్యమేనండి. మైకుల్లో భగవన్నామ వినిపిస్తే ఎంతమంది వింటారో వినరో, కానీ ఎప్పుడొకప్పుడు చెవిలో పడుతుంది చాలు, మానవుడు తరిస్తాడు. ఇలా కొన్ని ధర్మములు చెప్పి ఇంకా వేదనతో ఎవడు మరణిస్తాడు. ఇప్పుడు ఇప్పటివరకు చెప్పినంతా సుఖంగా మరణించేవాళ్ళని చెప్పారు. ఇప్పుడు ఎవరు వేదనతో నానాయాతన పడతారు, ఎవరు ఎక్కువ కాలం తీసుకుంటారు, ఇవి వినండి. విన్నా సగం పాపం పోతుందట. ఇది వినడం ఎంత లాభం తెలుసా? ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. ఇవి ఇప్పుడు చెబుతున్న ఈ పురాణములోని శ్లోకములు, ఈ మార్కండేయ పురాణాల్లో శ్లోకములన్నీ వినలేకపోయినా కనీసం కొన్ని అక్షరములైనా వినండి. ఇందులో ఒక్కొక్క అక్షరం మహాపాపాలను తొలగిస్తుందట. ఒక ఆయన అడిగాడు ఒక్క అక్షరానికి ఎంత పుణ్యం ఉంటుందానని. చెప్పారు వేదవ్యాసుల వారు, ఏకైకం అక్షరం ప్రోక్తం, ఒక్కొక్క అక్షరం అందులో చెప్పబడినదే అది మామూలు పాపం కాదు, మహాపాతక నాశనం, భయంకర మహాపాపాలని, సప్త వ్యసనాల వల్ల వచ్చే పాపాలను కూడా తొలగిస్తుంది. దానికి అంత శక్తి. ఎందుకని? ఈ అక్షరములన్నీ బీజాక్షరములు. వ్యాసుల వారు కావాలని మంత్రాక్షరములను ఈ శ్లోకములో నిక్షిప్తం చేశారు. ప్రతి శ్లోకానికి ముందో వెనకో మధ్యలోనో ఒక్కొక్క బీజం పెట్టాడు ఆయన. ఆ బీజముల వల్ల ఏమవుతుందన్నమాట, పూర్తిగా కాకపోయినా కొంతైనా ఈ శ్లోకం వింటే దాని అర్థం తెలుసుకుంటే వాడి పాపాలు పోతాయి. ఇప్పుడు ఇందులో చెప్పినవన్నీ పూర్తిగా ఎలాగో అందరూ ఆచరించలేరు. ఆచరించాలన్నా కలియుగంలో కొంత ఇబ్బందే. జేబులో 100 ఉంటుంది అనుకోండి, నేను అబద్ధం ఆడద్దన్నాను కదా అని, నా దగ్గర 100 ఉందండి అంటే అవతలవాడు అప్పు అడిగాడు, ఇవ్వకపోతే ఓ బాధ, అప్పుల పరవలు ఉంటారు కదా, ఏమండి 100 అంటాడు, ఇచ్చామో ఇక తిరిగి ఇవ్వడు. అప్పుడు ఏం చేస్తాం, మన జేబులో 100 ఉన్నా వాడు అడిగి ఏమండి 100 ఉందంటే నా 100 నా దగ్గర ఎక్కడుంది ఎందా అంటాడు, ఏమీ లేదు అంటాడు. జేబులో 100 ఉంటాయి వీడు బాధపడలేక. కాబట్టి ఒక్కొక్కప్పుడు ఆపద్ధర్మం కోసం డబ్బు పోతుందని అబద్ధం ఆడవలసి రావచ్చు. మరి ఇలాంటి అసత్యములకు ప్రాయశ్చిత్తం ఏదైనా ఉందా అంటే ఈ శ్లోకములు వినడమే. అందుకే కనీసం ఒక్క అక్షరమైనా చెవిలో పెట్టండి, అది కూడా శ్రద్ధగా వినండి, అన్నీ విడిచిపెట్టి వినండి, ఇంద్రియ లగ్నంతో వినండి అన్నారు. అవారిదాయినో దాహం. ఎప్పుడు ఎవ్వడికి మంచి నీళ్ళు ఇవ్వని పాపాత్ముడు చివరి క్షణాల్లో దాహంతో ఒళ్ళంతా మండిపోతూ చచ్చిపోతాడు. ఒళ్ళు వేడెక్కిపోతుందండి, కొందరికి తీవ్రంగా వేడెక్కిపోతుంది. కారణం, ఎప్పుడు ఎవరికి మంచినీళ్ళు ఇవ్వలేదు. చక్కగా ఇలా వాటర్ బాటిల్ పక్కన పెట్టాలి, వాడికి అవసరానికి జలం ఇవ్వాలి. జలదానం చేసిన వాడు సుఖంగా చల్లగా ఉన్న ప్రాంతంలో శరీరం విడిచిపెడతాడు, శరీరం వేడెక్కి బాధపడకుండా పోతాడు. ఎప్పుడు మంచినీళ్ళు ఇవ్వం కదా, అలాంటి వాళ్ళం చివరి క్షణాల మంచినీళ్ళు మంచినీళ్ళు చచ్చిపోతారు. దాహానికి చచ్చిపోయేవాళ్ళు వాళ్ళే. కొందరు అన్నం లేక చచ్చిపోతున్నారే, వాళ్ళు ఎవరు? క్షుధాంచ అనన్నదాయన. ఎప్పుడూ ఎవరికి అన్నదానం చేయని వాడు చివరి రోజులు అన్నం లేక చచ్చిపోతారట. ఆకలి చావులు అలా వస్తాయి. అందుకే ఎంతో కొంత అన్నం దానం చేయాలి. తృణమో పణమో ఎంతో కొంత మనకున్న దాంట్లో పెట్టాలి. ఏమీ పెట్టకుండా ఇతరులకు మన బాధ మనమే పడితే చాలా యాతన. నేను చూశాను ఒకసారి ఒక ముష్టాడు అడుక్కొచ్చిన అన్నం తోటి ముష్టాడికి పెట్టేటండి. పాపం ఓ ముష్టాడికి కాలు లేదు, వాడు ఆ పూట అడుక్కోవడానికి వెళ్ళకపోయాట, బాధపడ్డాట. రెండో వాడు, వాడికి రెండు కాళ్ళు లేవు, వీడికి ఒక్కళ్ళు లేకపోతే. నేను చూశాను రైల్వే స్టేషన్లో, ఏలూరు స్టేషన్లో చూశాను. ఈ రెండు కాళ్ళు ఇక్కడ దాకా లేవు, మోకాళ్ళ దాకా. ఒక చక్రాల కుర్చీలో చేత్తో తోసుకుంటూ చక్రాల పీటది, ఆ పీట మీద వెళ్ళి అడుక్కునే పుణ్యాత్ముడు పాపవాడు. అది చాలా జాలేసింది. వాడు అన్నం తెచ్చి తన సాటి ముష్టాడికి కదలకపోయా వేడిగా ఉందా అని అడిగి అన్నం పెట్టి ట్యాబ్లెట్లు తెచ్చాడు. ఆహా, రెండు కాళ్ళు లేకపోయినా ఒక కాళ్ళు లేని సాటివాడికి భిక్షుకుడికి ఎంత అన్నదానం చేస్తాను ఈ పుణ్యాత్ముడు. ఎప్పుడో చేసిన పాపం ఇప్పుడు ఎలా ఉన్నా భవిష్యత్తులో ఎంత సుఖపడతాడు అనిపించింది నాకు. నాకు చాలా జాలేసింది. ఏదో సమయానికి నా జేబులో 10 or 11 ఉంటే ఇచ్చేసాను, అది వేరే విషయం. మనం ఎంత ఇచ్చామన్నది కాదు, ఆ వ్యక్తిని చూడగానే మన శరీరం కరిగిందే, ఈ మనస్సు వాడిని రక్షిస్తుంది గ్యారంటీగా వాడు. కాకపోతే రేపే అంటే తనకు లేకపోయినా పెడుతున్నాడు, అడుక్కు తెచ్చి పెడుతున్నాడు. ఇవాళ అన్నీ ఉండి మనం ఇంత అన్నదానం చేయలేకపోవడం ఏమిటి? చేయగలం, చెయ్యండి. ఎంతో కొంత మనం చేయలేకపోయినా చెప్పేగా ఇలాంటి వాళ్ళకి అందిస్తే వాళ్ళు తప్పక చేయిస్తారు. కొన్ని సంస్థలు ఉంటాయి శుభ్రంగా చేయిస్తాయి. అన్నదాత ఎప్పుడూ సుఖముగా శరీరం విడిచిపెడతాడు, అన్నదానం చేయని వాడు క్షుధతో ఆకలితో మరణిస్తాడు. మృత్యువు చివరి క్షణాలలో మనిషిని పట్టి పీడిస్తుంది ఈ దానములు చేయని వాడిని అని ఇక్కడి నుంచి చెప్పడం మొదలుపెట్టాడు. చాలా అపూర్వ ఘట్టాలు ఇవి. చెప్పాక దత్తాత్రేయ చరిత్ర అంటే చాలా పెద్దది. మిగతా కథతో రేపు యథాప్రకారంగా 6:30 కలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.